మాతృదేవో భవ. అమ్మా ఎని పిలువగానే కమ్మని ప్రేమామృతము కడుగురిపించున్. అమ్మా ఎని పిలువగానే కమ్మని ప్రేమామృతము కడుగురిపించున్. నిమ్మనమున అమ్మను నే నమ్మితి వ్యాఖ్యాన దీప్తి నాకిక కలుగున్. వ్యాఖ్యాన దీప్తి నాకిక కలుగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశీయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1900 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 600 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 1900 భాగాలుగా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఉన్న నవజీవన వేదం ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు సమర్పిస్తూ 800 నామంలో ప్రవేశిస్తున్నాం. 1900 భాగం, 800 నామం. రసజ్ఞ రససేవధి, రససేవధి అన్నారు. ఈ సేవధి అనే మాట ఇంతకుముందు కూడా నామాల్లో వచ్చింది. నవ నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ మరాళీ మందగమున మహాలావణ్య సేవధి. సేవధి అంటే నిలయం, నిధి, ఓ సముద్రం అని అర్థం. అంచేత రససేవధి, రసానికి నిలయం, ఒక రససాగరం. ఏమిటా రసం అంటే బ్రహ్మానంద అమృత రసం. కావ్యానందం ద్వారా బ్రహ్మానందం పొందగలం. ఎలా పొందగలం? ఒక నాటకం, కావ్యం అంటే నాటకం, సినిమా అన్నీ వస్తాయి, ప్రతి కళ వస్తుంది అందులోకి. ఈ కళల్లో చూడండి, దుఃఖభరితమైన సన్నివేశాలు ఉన్నా కూడా మనం ఎలా చూడగలుగుతున్నాం, మళ్ళీ మళ్ళీ ఎందుకు చూస్తున్నాం? టికెట్ కొనుక్కొని బాగా నటించాడు అంటున్నాం. అసలు ఆ ఎక్స్ప్రెషను ఇంకా ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు అంటున్నాం. ఎంత ఆశ్చర్యం! దుఃఖభరితమైన సన్నివేశాల్లో అతను నటన మెచ్చుకుంటున్నాం. దుఃఖభరితమైన సన్నివేశం మన జీవితంలో వస్తే ఏడుస్తూ కూర్చుంటున్నాం అంటే జీవితం నిజం అనుకుంటున్నాం, అది నాటకం అనుకుంటున్నాం. తేడా అది. జీవితాన్ని కూడా నాటకంగా భావించగలిగితే ఇది కూడా నటనే అని అర్థమవుతుంది. అందుకే అమ్మవారు నవరసాలు నటించింది. లేకపోతే ఆవిడకి భయం ఏమిటండి? పామును చూసి, గంగాదేవిని చూసి కోపం ఏమిటండి? ఆవిడ నదిని తెలియదా? పద్మపత్రాలతో పోటీ పడి నేనేదో జయించాను అనుకోవడం ఏమిటండి? అమ్మవారు అజ్ఞానం కాకపోతే చెలికత్తులతోటి చమత్కారాలు ఏమిటండి? ఆ స్థాయి ఆవిడది. ఇదంతా నటన. మనం కూడా జీవితంలో ఎక్కడికక్కడ ఆ పాత్ర నటిస్తున్నాం. అనుభవం ముఖ్యం కాదు, అభినయమే ముఖ్యం. ఇది చాలామందికి ఇబ్బంది పెట్టే మాట నాకు తెలుసు, కానీ తత్వం తెలిసిన వాడు ఇలాగే మాట్లాడతాడు. కావాలంటే తత్వశాస్త్ర గ్రంథాలు చదవండి. ఎంతసేపు కార్తీక మాసం మహిమ, మాఘమాసం మహిమ చదివితే ఎప్పటికీ ఏమీ తెలియదు. అనుభవం ముఖ్యం కాదు, అభినయం ముఖ్యం. అనుభవం ముఖ్యం అనుకోవడం వల్లే మనసులో జ్ఞాపకాలు బాగా పెరిగిపోతున్నాయి. అభినయం ముఖ్యం అనుకుంటే జ్ఞాపకాలు ఉండవు. ఒక నటుడు తన నటన సరిగ్గా చేయకపోతే జనం చేత చివాట్లు తిన్నాడనుకోండి, ఆ అనుభవాన్ని అతను ఎలా మార్చుకుంటాడు అంటే ఒక అభినయంలో తేడా రాబట్టి కదా ఇది. అది నాకు అనుభవం ఏం కాదుగా, నాకేం ఆ దుఃఖం రాలా, ఆ సుఖం రాలా, నాకేం పెళ్ళవలేదు, నాకేమి మరణం రాలేదు, ఏమీ జరగాల, కేవలం అభినయంలో తేడా. కాబట్టి అభినయాన్ని సరిచేసుకుందాం అనుకుంటాడు. జీవితం కూడా అంతే. ఓ, దాన్నే మన వాళ్ళు నటన అనుకుంటే ఎవరో, మన ధర్మాన్ని మనం సక్రమంగా చేయాలి. ధర్మాన్ని సక్రమంగా చేయలేదనమాట. నటన అంటే నటన సరిగ్గా చేయకపోవడం అంటే అర్థం అది. ఒక నటుడు సక్రమంగా చేయాలి నటన అంటే తన నటన బాగుండాలి, ఎదుటి వాళ్ళ నటన కూడా దానికి స్పందించే విధంగా ఉండాలి. అలాగే మన జీవితాల్లో మన పాత్ర ధర్మాలు మనం సక్రమంగా చేయాలంటే మన కుటుంబ సభ్యులు, మన మనతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు, మనతో పాటు వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, మనతో పాటు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, మనతో పాటు ఒక రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ నటన కూడా బాగుండాలి. వాళ్ళ పాత్ర ధర్మాలు వాళ్ళు చేయాలి. చేయకపోతే చేసే విధంగా మనం ప్రయత్నము చేయాలి. దానికి సామధాన భేద దండోపాయాలు ఉండనే ఉన్నాయి. ఇక అంతా మొత్తం రాజ్యం సహా వ్యవహారం అంతా అక్కడే వస్తుంది. రాజు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలంటే ప్రజలు సక్రమంగా ఉండాలి. ప్రజలు పనులు కట్టకపోతే, ప్రజలు తమ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే ఎలా ఉండాలో రాజు మార్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే రాజు ఒకవేళ దుర్మార్గుడైతే, మొండివాడైతే, మూర్ఖుడైతే ఎలా ఉండాలో ప్రజలు కూడా నేర్చుకోవాలి. చైతన్యవంతులు కావాలి, అవసరమైతే తిరుగుబాటు చేయాలి. అలా తిరుగుబాటు జరిగిన ఉన్నాయి. మంత్రులు సామంతులే చేయించారు పని కట్టుకుని తిరుగుబాటు, ఎందుకంటే దుర్మార్గం వైపు మొత్తం నాశనం అయిపోతుంటే ఎలా ఊరుకుంటారు? ఊరుకోవడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మంచిది, ప్రజలు చైతన్యవంతులు కావాలి. అప్పుడు మేధావులందరూ ప్రజలను చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేయాలి. పెద్ద నాయకులను కాకపడ్డం కాదు మేధావుల పని. ఇదంతా ఇప్పుడు చేయగలుగుతామంటే ఇది ఒక నాటకం. ఒట్టిదని ఎరుంగము కానీ పట్టుకోను. నాటకం అంతా ఒట్టిదే, నాటకం అంతా కల్పనే, సినిమా అంతా కల్పనే. కానీ సినిమా తీయడానికి ఎంత యాతన పడుతున్నారండి, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి? ఒక ఒక నిమిషం అక్కడ ఒక ఒక రెండు పాత్రల మధ్యలో ఉండే ఒక డైలాగ్, ఒక సంభాషణ కోసం ఒక కోట నిర్మించేస్తారు. ఒక కోటే అక్కడ ఊరికే రెండు పాత్రలు వచ్చి ఏదో ఒక డైలాగ్ అంటే వెళ్ళిపోతే వెంటనే అట్టమొక్కలనే తీసేయవలసిందే. ఒక్కోసారి సినిమాల నిర్మాణం కోసం మీరు అట్టమొక్కలు కాదు నిర్మాణాలే చేసిన ఉన్నాయి. ఎందుకు జరుగుతోంది? నాటకాన్ని రక్తి కట్టించడానికే కదా, సినిమాను రక్తి కట్టించడానికే కదా, లేకపోతే చూడరనే కదా. ఆ చూడడంలో కూడా నా ప్రత్యేకత ఏమిటో నేను చూపించాలనే కదా. ఎంత బాహుబలి సినిమా అయినా, ఎంత గొప్ప నిర్మాణాలు చేసినా, ఎంత పెద్ద సెట్టింగులు పెట్టినా తర్వాత తీసేయాలా వద్దా? మహా అయితే కొన్ని చోట్ల ఊరికే ప్రదర్శన కోసం పెట్టుకుని ఉండొచ్చు, వారు ప్రయోజనం పొందుతూ ఉండొచ్చు. కానీ అది అయిపోయింది కదా, ఇంకా ఎంత, అదొక మనసులో జ్ఞాపకమే. అంచేది అభినయం లాంటిదే ఈ అనుభవం కూడా. అంటే ఏ అనుభవము మనని బాధ పెట్టదు, అన్ని అనుభవాలు చివరికి ఆనందానికే దారి చూపిస్తాయి. అదే బ్రహ్మానంద పర్యవసాయి. కావ్యానందం కూడా బ్రహ్మానంద పర్యవసాయి. ఎందుకంటే మన వాళ్ళు అందుకే కావ్యాల్లో ఎప్పుడూ సుఖమయమైన కావ్యం ఉండదండి. ప్రతి ప్రబంధంలో కొంత దుఃఖం ఉంటుంది, ప్రతి కావ్యంలో ఉంటుంది. అది చివరికి సుఖంతో ముగిసేలా చేయమన్నారు. జీవితం కూడా అలా ముగిసేలా ఆశావాద దృక్పథంతో ముగించాలని మన వాళ్ళ ఉద్దేశం. అంచేత కావ్యాలు చదివితే, నాటకాలు చూస్తే, సినిమాలు చూస్తే ఆ రోజుల్లో జీవితం అర్థమయ్యేది, జీవితంలో ఎలా ఉండాలో తెలిసేది. ఇప్పుడు సినిమాలు చూసి, టీవీ సీరియల్స్ చూసి, స్మార్ట్ ఫోన్లో చూసి దొంగతనాలు దోపిడీలు నేర్చుకుంటున్నారు. మరి అదే స్మార్ట్ ఫోన్లో మా ప్రవచనాలు రావడం లేదా? రామాయణ భారత కథలు రావడం లేదా? గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ప్రాచీనమైన పురాణ విషయాలన్నీ రావడం లేదా? అవి చూసేవాళ్ళు అవి చూడడం లేదా? ఎవడ కర్మ వాడిది, ఎవడేం చేస్తాడు? దానికి సాంకేతికతను అనుకుంటే ఉపయోగమే ఉంది, మన సంస్కారాన్ని అనుకోవాలి. కానీ పూర్వం టీవీ చూడడమే నేరం కింద మాట్లాడారు, ఎందుకంటే సీరియల్స్ బాగా వచ్చినప్పుడు టీవీలు చూస్తారండి అస్తమానం, టీవీలు పోతే కానీ జనం బాగుపడరండి, అసలు ఆడాళ్ళు మొగాళ్ళకి అన్నం కూడా పెట్టడం లేదండి అని ఏదో చెప్పారు. మరి ఆ టీవీలు ప్రవచనాలకు ఆధారమైన ఆ టీవీలే కదమ్మా ఇవాళ అంటే స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్లో కనపడుతున్నాము. పూర్వం టీవీలోనే కనపడ్డామా లేదా ఎక్కువ? ఇప్పుడు కూడా కేవలం టీవీలో చూసేవాళ్ళకంటే యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా లేదా? ఎప్పటికప్పుడే ఇది టీవీలో ఉండే సీరియల్స్ వల్ల కొన్ని జీవితాలు దెబ్బతింటే దెబ్బతినొచ్చు. ఆ టీవీల వల్లే ప్రవచనాలు, సంగీత కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు వచ్చాయి కదా. అలాగే స్మార్ట్ ఫోన్ వల్ల కూడా కొన్ని జీవితాలు దెబ్బతింటే దెబ్బతినది. కానీ ఆ స్మార్ట్ ఫోన్ల వల్ల ఇవాళ మేము ఇక్కడ ఊ అంటే ఉగాండా వెళ్ళిపోతుంది నిమిషంలో, ఆ అంటే ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. మరి ఈ అభివృద్ధికి దీనికి అది అభివృద్ధి సహకరించిందా లేదా? దేన్నైనా మనం ఉపయోగించుకోవడంలో ఉంటుంది. శాస్త్రీయ విజ్ఞానాన్ని గురించి ఆక్షేపణగా మాట్లాడుకోవలసిన అవసరం కూడా లేదు. కానీ ఇదంతా ఒక నాటకం. ఇది బ్రహ్మానందానికి పర్యవసాయి కావాలంటే జీవితంలో పరిణామాలని అవగాహన చేసుకుంటూ ఉంటే అంతిమంగా కలగవలసిన బ్రహ్మానందం కలుగుతుంది. అది కావ్యాల ద్వారా కలిగిస్తారు కాబట్టి కావ్యకళ, కావ్యరూప ఇవన్నీ చెవిత, కావ్యరూప, కావ్యకళ, కళ ఇవన్నీ చెప్పాక రసజ్ఞ రససేవధిహి అని చెప్పాను. కళానిధిహి, కావ్యకళ, రసజ్ఞ రససేవధిహి, అన్నీ బ్రహ్మానంద అమృతరసం అనేటువంటి దాంట్లో పర్యవసానం చెందుతాయి. రసగ్ రసో వై సహ రసగ్ఖ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అంటోంది వేదం. రసో వై సహ, ఆ రసమే పరబ్రహ్మస్వరూపం. రసం అర్థమైతే పరబ్రహ్మ అర్థమైనట్టే. చారు రసం అని అర్థం తీసుకున్నా కూడా తెలుస్తుంది. చారులో 16 పదార్థాలు వేస్తారు. అందులో తీపి ఉంటాయి, కారాన ఉంటాయి, చేదు ఉంటాయి, వగర ఉంటాయి, ఉప్పు ఉంటాయి, పులుపు ఉంటాయి. అంచేది జీవితాన్ని కూడా చారులాగే రసమయంగా భావించవయ్యా. అన్నీ ఉంటాయి, ఒక రకంగా జరగాలంటే కుదరదు. ఇవాళ మనం వివాహ కార్యక్రమానికి వెళ్ళి రావచ్చు, మనకు చాలా గౌరవాలు జరగచ్చు, అక్కడ బంధువులందరినీ పలకరించవచ్చు, చాలా ఆనందంగా ఉండొచ్చు. రేపు దుర్వార్త తెలియచ్చు, ఏం చేస్తాం? మానేస్తామా? పది రోజుల్లో మళ్ళీ ఓ శుభవార్త తెలియచ్చు. జీవితం అంటేనే అంత. ఇది రసం, ఇది నాటకం, ఇది అభినయం, ఇది కళ అని తీసుకుంటే ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందిస్తాం. అతిగా పోయి ఎవరిని చంపం, మనం ఆత్మహత్య చేసుకోం. ఇవాళ మేధావులు కూడా, రకరకాల సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా, అందరి ఆరోగ్యాలు బాగు చేసేవాళ్ళు కూడా, పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణం ఏమిటంటే విశ్లేషణాశక్తి లేకపోవడం. గ్రంథాలు చదవడం వేరు, గ్రంథతత్వాన్ని అర్థం చేసుకోవడం వేరు. మన పురాణాలతో కూడా వస్తున్న ఇబ్బంది ఇదే. మనమే తెచ్చుకున్న ఇబ్బంది. పురాణ దోషం కాదు, ఇది మన దోషం. ఈ పురాణం చదివితే ఏదో అవుతుంది అనకూడదు. ఆ పురాణంలో చదివినట్టు ఆ ఉన్నట్టు చేస్తేనే ఏదన్నా అవుతుంది, మంచి అయినా చెడైనా. రసగహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి, రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఈ జీవి రసస్వరూపాన్ని ఆస్వాదన చేస్తేనే, అవగాహన చేసుకుంటేనే బ్రహ్మానందాన్ని పొందుతాడు. మామూలు రసస్వరూపం చారు అనే రసం సహా, కావ్యాల్లో ఉండే రసం సహా తెలియకపోతే బ్రహ్మానందం అనుభవానికి వచ్చే అవకాశం లేదు. అంతిమంగా అన్నీ ఆ బ్రహ్మానందం కోసం తపించవలసింది. అంటే ఏం చేయాలి? మనం కవులం కావడం వల్ల, ఇప్పుడు కవులు పండితులు కళాకారుల కోసం ఒక మాట చెప్పుకుందాం, వీళ్ళు జనానికి రసానందాన్ని కలిగిస్తారు. చిత్రం ఏంటంటే వీళ్ళు మళ్ళీ గోతిలో పడుతూ ఉంటారు. తన కావ్యం ద్వారా గొప్ప సందేశం ఇచ్చినవాడు తన జీవితాన్ని కాపాడుకోలేడు. అలా చే అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కవిత్వమే కాదు, సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు, గొప్ప గొప్ప నాటకాల్లో మాటకాల్లో మహానటులుగా ఉండి జనాన్ని శుభ్రంగా తెల్లవారులు కూర్చోబెట్టి పద్యాలు పాడిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి. ఎందుకని? అది వాళ్ళు పొందలేదు. జనానికి ఏ తత్వాన్ని చెప్పారో ఆ తత్వాన్ని వాళ్ళు అవగాహన చేసుకోలేదు. ఎలా ఉంటుందంటే కొన్ని వేదికలు ఉంటాయి, గమనించండి మీరు, కొన్ని కళ్యాణ మండపాలు, కొన్ని వేదికలు ఉంటాయి, మేము చూస్తూ ఉంటాం. ఫీడ్బ్యాక్ ఉండదంటారు. అంటే వేదికల మీద కూర్చుంటే ఎలా ఉంటుందంటే, ఒక వేదిక మీద నలుగురిగతం కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా మాటలు మైక్ ద్వారా ఎదుటి వాళ్ళకి వినపడతాయి, వేదిక మీద వాళ్ళకి వినపడవు. అదే ఫీడ్బ్యాక్ లేకపోవడం అంటే. ఇక్కడ స్టీరియోలు సరిగ్గా ఏర్పాటు చేయలేదండి, ఫీడ్బ్యాక్ లేదండి బాబు, ఈ కళ్యాణ మండపంలో ఎప్పుడూ ఇంతే అంటారు. కొన్ని రకాల కళ్యాణ మండపాల మీద అపవాదం ఉంది, అది తొలగించుకోవాలి, లేకపోతే అక్కడ సభలు జరుపుకోవాలి. రీసౌండ్ వచ్చేస్తూ ఉంటుంది, మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడేవాడికి వాడి మాట స్పష్టంగా వినపడదు, పోనీ వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి అదేమిటో తెలుసు. వేదిక మీద పక్కన కూర్చున్న వాళ్ళకి వినపడదు, వీడు ఎదురుగా కూర్చుంటే వినపడుతుంది. మరి అలాగని దిగి వెళ్ళి ఎదురుగా కూర్చోగలరా? కొంతమంది బాబు వేదిక మీద కూర్చుంటే కానీ ఆ ప్రాధాన్యం దక్కదని ఆశిస్తూ ఉంటారు. వాళ్ళు ఉపన్యాసం వినడం కంటే, ఉపన్యాసానికి రావడం కంటే, ఆ ఉపన్యాసం ద్వారా ఆనందం పొందడం కంటే, ఈయన ఆయన పక్కన ఈయన కూర్చున్నారంటే మరి ఈయన ఎలాంటి వాడో చూడండి అనిపించుకోవడం ఈయనకి ముఖ్యం ఇక్కడ. అందుకని కూర్చుంటారు వాళ్ళు కూడా. వాళ్ళది అది వినడం, వినడమే ముఖ్యం అనుకుంటే అక్కడ కూర్చోక్కల. మనం ఏమీ మాట్లాడకుండా ఓ ప్రవచనకర్త ఓ 2 గంటలు మాట్లాడతాడున్నప్పుడు అంతకుముందు ఎవరైనా వేదిక మీద ఉన్నా వాళ్ళు వెళ్ళి ఎదురుగా కూర్చోవడమే మంచిది, వినపడుతుంది వాళ్ళకు కూడా, ఈయన కూడా సుఖంగా ఉంటుంది. లేకపోతే ఈ ప్రవచనం చెప్పేవాళ్ళు కూడా ఇబ్బంది ఏమిటంటే, వాడు వేదిక మీద ఉన్నాక తప్పదు మరి కాస్త అటు ఇటు చూస్తూ ఉండాలి పక్క వాళ్ళు. పెద్దవాళ్ళు కూడా కదా, ఏమైనా అనుకుంటారేమో అని ఒకటి ఏదో రకంగా పక్కన చూడక తప్పదు. ఎదురుగానే అందరూ ఉంటే ఎదురుగానే చూస్తాం కూడా లేదు. అంటే ఏదైనా రసానందం పొందాలంటే అహం పోవాలి. అహం పోతే కలిగేది బ్రహ్మానందమే. పోవాలంటే కవులు, పండితులు, కళాకారులు, గాయకులు కూడా ఏం చేయాలి? ఈ కవిత్వం వల్ల, ఈ గానం వల్ల, ఈ సంగీతం వల్ల, ఈ నాటకాల వల్ల, ఈ సినిమాల వల్ల ఏ వైభవం పట్టినా అది తిరిగి సరస్వతీదేవికి అంకితం అనుకోవాలి. నీ వందించడి భోగ భాగ్యములు మనీలాఢ్యులు మ్రొక్కుటల్ నైవేద్యములు నీకు భారతి కవీంద్ర ప్రార్థనా గీరతి. ఈ వైభోగములెన్ని నాళ్ళు, ఈ వైభోగములెన్ని నాళ్ళు కవితాహే రాళ ధారాళ భావావేశంబున కన్న మిన్నయగున కవితా హేరాళ ధారాళ భావావేశంబున కన్న మిన్నయగున ఆనందమందించునా అని ప్రతి కవి, ప్రతి గాయకుడు, ప్రతి కళాకారుడు భావించాలి. అమ్మా నువ్వు అందించే భోగభాగ్యాలు, ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళంతా నేను వచ్చేసరికి లేచి నిలబడి నమస్కారాలు చేస్తున్నానంటే ఆ గౌరవం అన్నీ నీకు సమర్పిస్తున్నానమ్మా, ఇది నన్ను చూసి కాదు, నాలో ఉన్న నిన్ను చూసి. కొంతమంది పెద్దవాళ్ళు మాకు నమస్కారం చేస్తే ఏ పాపం పద్ధతిగా అంటారు, మేము వద్దండి అని అంటే మీకు కాదండి మీలో ఉన్న సరస్వతిగా అంటారు. అంతే, మనలో ఆ సరస్వతి ఉంద ఉండబట్టే కదా చేయగలుగుతున్నాము, ఉండబట్టే కదా వారు నమస్కారం చేస్తున్నారు. అంతే, మనలో ఉన్న సరస్వతికి వారు నమస్కారం చేసినప్పుడు మనం ఎవరో ఆనందించడానికి లేదా చేయలేదని దుఃఖపడ్డానికి అందని చేసిన వాడి నమస్కారం, చేయని వాడి తిరస్కారం అన్నీ ఆవిడకే సమర్పితం. మనకు అనవసరం అది. మీరెవరో నమస్కారం చేశారని పొంగిపోవక్కర్లేదు. వరుసలో కూర్చున్న వాళ్ళు అందరూ లేచారు, ఆయన ఎవరో లేవలేదు, నేను వచ్చేసరికి లేవపోతే లేవపోతాడు, లేవలసిన అవసరం ఉండదు. ఆయనకు మనం ఎవరో తెలియదు, లేవడు, తెలిసినా లేవడు, ఏమిటట దానికి అంత కంగారు పడక్కర్లేదు. లేవాలో అక్కర్లేదు, ఆ గౌరవాన్ని బట్టి, ఆ అనుబంధాన్ని బట్టి కూడా ఉంటుంది అది, వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఊరికే వినడానికి వచ్చారు, లేవక్కర్లేదు, అది కేవలం మర్యాద. దాన్ని పాటిస్తే పాటిస్తారు, లేత లేదు. అందుకే కొంతమంది ప్రధాన ప్రముఖులైన వాళ్ళు వేదిక దగ్గరికి ముందు రారు, ఎందుకంటే ముందు వచ్చి కూర్చుని వీడందరికీ లేస్తూ కూర్చోవాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ. అందుకని ఆయన చివరిలో వస్తాడు. అసలు ఈ మొత్తం ముందు రావడం, వెనక రావడం, లేవడం, లేవకపోవడం, ఈ అహాలన్నీ పోతే తప్ప బ్రహ్మానందం కలగదండి కళాకారుడికి, ఆ ప్రేక్షకులకు కూడా. నేను అనేదాన్ని మర్చిపోతే తప్ప ఏ ఆనందం కలగదు. మనం ఆ నేను అట్టి పెట్టుకుని అన్ని ఆనందాలు కావాలంటాం, ఏది మిగలదు, చివరికి నేను ఉండదు, ఆనందం ఉండదు, మొత్తం దుఃఖం మిగిలింది. మన ప్రయత్న లోపం అది, మన అవగాహన లోపం. నేను అనేది ఉండగా ఆనందం కలగదు, నేను అనేది పోతే తప్ప సుఖం అనేది రాదు, ఆ నేననే భావనే పోవాలి. అందరం కలిసి ఉన్నాం సామూహికంగా అంతే, బండరాయంతో మనం కూడా అంతే. అలా ఆలోచించగలిగితేనే బ్రహ్మానందం పొందగలుగుతాం. అందుకని వచ్చినవన్నీ ఆవిడకే సమర్పితం. ఎందుకంటే ఎలాగూ ఈ కళ్ళ ద్వారా వచ్చే వైభవాలు ఉన్నాయి చూడండి, బ్రహ్మాండమైనటువంటి వైభవాలు పొందిన వాళ్ళు ఉన్నారు, పాతాళంలోకి పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, చివరికి శవాన్ని దహనం చేయడానికి ఊళ్ళో వాళ్ళు చందా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన కళాకారులు కూడా ఉన్నారు. అన్ని ఉదాహరణలు మన దగ్గరే ఉన్నాయి. అంచేత ఇవి ఈ వైభోగము లేని నాళ్ళు కవిత హేరాళ ధారాళ భావావేశంబున కన్నమిన్నయ్య గుణ ఆనందం అందించున. నేను నిజంగా ఆ పద్యం వల్లుతుంటే, ఆ నటన చేస్తుంటే, ఆ సంభాషణ మాట్లాడుతూ ఉంటే, ఆ కావ్యం రాస్తూ ఉంటే, లేదా అది చూస్తూ ఉంటే కలిగే ఆనందం వీరు వేసే దండ వల్ల, వీరు కప్పే శాలువాపాల నాకు కలుగుతుందా తల్లి, అందుకని నీకు నమస్కారం అని అమ్మవారికి అందించగలగాలి. అది 800 నామం. రససేవధియై రససేవధ్యై నమః, రససేవధయే నమః. ఇది 800 నామాలు ఇప్పటికి పూర్తయినాయి. అష్టమ శతకం పూర్తయింది, ఇక నవమ శతకంలో మనం ప్రవేశిస్తున్నాం. 801 నామం. పుష్టాయై నమః. పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరే క్షణ పుష్టాయై నమః. పుష్టి కలిగింది, జగత్తుని పోషించేది, జగత్తు పోషింపబడేది. పుష్ట అంటే పోషింపబడేది. 36 తత్వాలతో ఈ జగన్ నిర్మాణం జరిగింది. అందుకని ఆ 36 తత్వాలతో పోషింపబడింది కాబట్టి పుష్ట అంట. ఏమిటా 36? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, అహంకార చతుష్టయం, మూలమైనటువంటి మూలద్వయం, మూలద్వయం ప్రకృతి అవ్యక్తం, పంచ జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు, కన్ను ముక్కు చెవి నాలుక చర్మం, పంచ కర్మేంద్రియాలు, 36 తత్వాలతో జగత్తు మొత్తం పుష్టమైంది, పోషింపబడింది. జగత్స్వరూపం అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారినే పుష్టాయే నమః. ఈ తత్వాలతో పుష్టి పొందిన నీకు నమస్కారం అంటే ఈ తత్వాలు అర్థం కాదే మనకు జగత్ అర్థం కాదు. మనం కూడా శారీరక ఆరోగ్యం పొందలేము, మిగిలిన మోక్షాల పక్కన పెట్టండి. శారీరక ఆరోగ్యం పొందాలన్నా, మానసికంగా సుఖంగా ఉండాలన్నా ఈ 36 తత్వాలు తెలియాలి. పంచ జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు, వాక్ మాట, పాద పాదాలు, పాణి చెయ్యి, పాయు మల విసర్జక ఇంద్రియం, ఉపస్థ మూత్ర విసర్జక ఇంద్రియం, ఇవి లేకుండా శరీరంలో ఏ పనులు నడుస్తున్నాయి? తర్వాత పంచ ప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు, ప్రాణవాయు ఊపిరి పీలుస్తున్నాను తెలుసు, అపాన గాలి వదిలిపెడుతున్నాను తెలుసు, CO2 కార్బన్ డైఆక్సైడ్, వ్యాన శరీరం అంతటా ప్రసరిస్తూ రక్త ప్రసరణకు సహాయపడే వాయువు, ఉదాన కంఠంలో ఉండి వాంతి రావడానికి సహకరించే వాయువు, సమాన పొట్టలో ఎడం వైపున ఉండి అన్నం అరగడానికి సహకరించే వాయువు, ఇవి పంచప్రాణాలు. పంచ ఉపప్రాణాలు, నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయాలు, నాగవాయువు మాట రావడానికి సహకరించేది, కూర్మవాయువు రెప్పలు అల్లార్చడానికి సహకరించేది, కృకర వాయువు కంటి లోపల జీవ పదార్థం కంటి గుడ్డు అటు ఇటు కదలడానికి సహకరించేది, దేవదత్త వాయువు కంఠంలోంచి స్వరం రావడానికి సహకరించేది. కంఠం శంఖంతో పోలుస్తారు, అందుకే అర్జునుడు శంఖాన్ని దేవదత్తం అని పేరు పెట్టుకున్నాడు అర్జునుడు. ధనంజయ వాయువు హృదయంలో ఉంటుంది, మొత్తం ఊపిరిని రక్త ప్రసారాన్ని అన్నిటినీ కాపాడుతుంది. ఇదే పంచ ఉపప్రాణ. పంచభూతాలు పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు అందరికీ తెలుసున్నది. ఈ పంచభూతాలు లేకుండా ఏ శరీరము తయారు కాదు. పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూపరస గంధాలు. చర్గ పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు, ఆకాశానికి శబ్దం, వాయువుకి స్పర్శ. స్పర్శిస్తూ ఉంటే కానీ ధ్వనిస్తే కానీ ఆకాశం ఉన్నట్టు తెలియదు. స్పృశ గాలి తగిలితే కానీ గాలి ఉన్నట్టు తెలియదు. గాలి అల్లాడట్లేదు, అసలు ఊరికే శరీరానికి ఏం తగలట్లేదు అంటారు. ఉంటుంది, తగిలేలా లేదంతే. మన శరీరానికి ఏమాత్రం తగలలేదు గాలి అనుకుంటాం మనం. ఆ మాత్రం తగలని గాలికే ఎగిరిపోయే జీవులు కొన్ని ఉన్నాయి, వాటి శరీరం అంతే. మరి తుఫాను వచ్చినా కదలని చెట్లు కొన్ని ఉన్నాయి. రూపం తేజస్సు, అగ్నికి రూపం, ఆ పైన నీటికి రుచి, భూమికి గంధం. ఇక్కడికి 5 6 30 అయినాయి. ఇవి భౌతికాలే. కొంచెం అభౌతికంగా కాస్త సూక్ష్మంగా ఉండేవి ఏమిటంటే అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి చిత్త అహంకారాలు. మనస్సు అవునా కాదా, చేయనా వద్దా, ఏమిటి ఇలా సత్యమా అసత్యమా, ఈ తర్క వితర్కాల్లో మనం ఉన్నప్పుడు ఒకే పదార్థం, దాన్ని మనస్సు అంటారు. ఏదో ఒకటి చెయ్యాలి, ఇది ఇంతే ఇలాగే అవుతుంది తప్పదు అని ఒక నిశ్చయానికి వచ్చాక దాన్ని బుద్ధి అంటారు. ఒకే పదార్థం, నిశ్చయానికి వచ్చాక బుద్ధి, రాకముందు మనస్సు. ఇంత చేస్తే అది ఒట్టి ప్రాణవాయువు గాలి, ఉందంటే ఉంది లేదంటే లేదు. ఆ పైన ఏదో తర్కించాడు, ఈ ఒక నిర్ణయానికి కూడా వచ్చాడు. వచ్చినవాడు చేసేసి వెంటనే దాన్ని తెగ్గొట్టేసినట్టుగా వదిలేయకుండా జ్ఞాపకంగా పేర్చుకుంటాడు, స్టోర్ రూమ్లో సామాన్లు పెట్టినట్టు. ఇంట్లో ఏదో మొక్కలకేవో చీడలు పట్టాయి, లేదు ఏవో పక్కన పాదులు దవ్వాలి అనుకున్నాం మనం, ఏవో కొన్ని గడ్డపార లాంటివి, మామూలు పలుగు పార లాంటివి ఏవో పట్టుకొచ్చాం. అవి తాత్కాలికంగా అవసరం, ఎవరింటోనో తెచ్చుకొచ్చి మనం పనిచేసామనుకోండి వాళ్ళకి ఇచ్చేస్తాం. అలా కాదని ఒక యజమాని ఎలా ఆలోచిస్తాడు, ఆ మళ్ళీ మళ్ళీ అవసరం అవుతూ ఉంటే మన ఇంటి చుట్టూ తోట ఉంది అస్తమానం వాళ్ళని ఏవో అడుగుతాం, బాగుండదు. పూర్వంలాగా ఎవరు అడిగితే ఎవరు కూడాను అది అన్నీ కొనుక్కున్నాడు. కొనుక్కున్న గడ్డపార పలుగు పార ఎక్కడ పెట్టుకుంటాడు, ఇంట్లో పెడితే ఊరుకుంటారు వంటింట్లో, స్టోర్ రూమ్ అంటాడు. కొంతమంది విరిగిపోయిన కుర్చీలు పాడైన సోఫాలు లాంటివి కూడా స్టోర్ రూమ్లో పెడతారు. ఎప్పటికీ వాళ్ళు వాడరు, ఎవరికి ఎవరు పాములు జాగ్రత్త. అందులో ఈ స్టోర్ రూమ్ ఎంత పెరిగితే అంత ప్రమాదం. పూర్వం అటకల మీద పెట్టేవారు, అందుకే సంక్రాంతికి ఒకసారి అటక దులిపేవాళ్ళు. దులిపితేనే అందులో ఏమున్నాయో తెలుస్తాయి, లేదా బావురి పిల్లు ఉంటుంది మీద పడుతుంది. అంచేత అటకలు సహా మన ఇంట్లో అపార్ట్మెంట్లో కూడా పైన దాచిపెడుతూ ఉంటారు చూడండి. కబ్బోర్డ్స్ కబ్బోర్డ్స్ కబ్బోర్డ్ అంటే అటకే, అవి నెలకోసారి తీయాలి. అసలు అందులో ఏముందో చూడాలి, కాస్త గాలి బారేలా చేయాలి ఫ్యాన్లు వేసేసి ఒక అరగంట సేపు అయినా గాలి తగలాలి అక్కడ. అప్పుడు ముఖ్యంగా అందులో ఏ వస్తువులు ఉన్నాయో తెలిస్తే అవసరం లేనివి తీసి ఎవరికైనా ఇచ్చేస్తాం, అవసరమైతే అట్టి పెట్టుకుంటాం. ఎందుకని తాతగారు పడుకున్న ఉయ్యాల మనవడు పడుకోవాలంటే కుదరదు ఇక్కడ. వీడు ఉయ్యాలంటాడు, వాడు క్రెడిల్ అంటాడు, అది వ్యవహారం వేరే. వాడికి అది నచ్చదు, వాళ్ళ అమ్మకి నచ్చదు, ముందు వాడు నచ్చిన వాడికి నచ్చిన ఎందుకు వచ్చిన గొడవ, ఎప్పటికప్పుడు తీసి పారేయాలి. ఈ మనస్సులో కూడా ఈ చేసిన పనులు బాబత విషయాలు తీసి పారేస్తే చిత్తం అనేది ఉండదు, మనస్సు బుద్ధే ఉంటాయి. కానీ మనం అలా చేయంగా జ్ఞాపకాలు పెట్టుకుంటూ ఉంటాం, పైగా ఎక్కడైనా మర్చిపోతామేమో అని ఎవరైనా రాగానే ఈవేళ ఏం జరిగిందో తెలుసా, అది మన గొప్ప అనుమానం వెళ్ళ ఆత్మస్థుతి పరనింద, లేకపోతే మనం చెప్పనే చెప్పం. మనం తప్పు చేసిన వ్యవహారం అయితే మనం చెప్పమండి, ఎవరైనా మనకు చేసిన అపకారాల గురించి చెబుతాం, మనం చేసిన ఉపకారాల గురించి చెబుతాం. ఇవే మన ప్రాణం తీసే పుణ్యాలు పాపాలు. ఎందుకు చెప్పగలుగుతున్నావు, జ్ఞాపకాలుగా ఉండబట్టి. ఎందుకు జ్ఞాపకాలుగా ఉన్నాయి, చిత్తం రూపంలో జ్ఞాపకం పెట్టబట్టి. ఇప్పుడు జీవితానికి మూలం ఈ చిత్తం అనేటువంటి చెత్త పదార్థం అయిందా లేదా, అందుకే చిత్రగుప్తుడు అన్నారు. ఆ చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్రగుప్తుడు, అంతకంటే ఏం లేదు అక్కడ. వాడు చిత్తగుప్తుడే నిజానికి, మనకి శిక్షలు వేసేది వాడే. అంటే నీ జ్ఞాపకాలే నేను శిక్షిస్తున్నాయి, జ్ఞాపకాలు లేకుండా చేసుకుంటే సుఖంగా ఉంటావు, ఎక్కడదక్కడే మర్చిపో. జీవితం సుఖంగా ఉండాలంటే జరిగిందాన్ని మర్చిపోవాలి, జరుగుతున్నదాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. జ్ఞాపకాలు పెట్టుకుంటే సిద్ధంగా ఎలా ఉంటాం, ఈ జ్ఞాపకం ఎలా ఉండాలి, ఆనాటి జ్ఞాపకాలు అని నో పుస్తకాలు ఒకటి ఇక్కడ మన ప్రాణం తీయడానికి. ఇక్కడ ఎవడు అడిగాడు ఈ జ్ఞాపకాలన్నీ, అదేదో పెద్ద లోకానికి ఉపయోగపడే విషయంలాగా మహాత్మా గాంధీలాగా ప్రతివాడు అనుభవాలు జ్ఞాపకాలు రాసేవాడే. ఇంత చేస్తే ఇందులో ఈయన కల్పించుకున్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి, చెప్పే అబద్ధాలు ఎక్కువ. ఈయన చేసిన గొప్ప పనులు చెబుతాడు, వంకర పనులు చెప్పడం. అవి మళ్ళీ ఇంకోటి చెప్పడానికి వాడు పుస్తకం రాస్తాడు కర్మ. ఇవన్నీ చదవలేక మనం చావాలి. అసలు మన స్వీయ అనుభవాలు అంత గొప్ప విషయాలా, వాటిని పుస్తకం రాయాలా, ఎక్కడో మిత్రుల దగ్గర ఎక్కడో అవకాశం వచ్చినప్పుడు చెబుతాం సరిపోయే అంత అవసరం అయితే, లేదా వదిలేస్తాం. మొత్తం ఈ ముద్రణారూప కాలుష్యం ఎక్కువైపోతుంది అసలు. ప్రతి వాళ్ళు పుస్తకాలు రాసేవాళ్ళు ఎక్కువయ్యారు, పుస్తకాలు చదివేవాళ్ళు ఎక్కువయ్యారు. అంచేది ఈ రాత కార్యక్రమాలకు ముగింపు పలికి చదివే కార్యక్రమం మొదలు పెడదాం 23:30 గంటల్లో సెలవు.